వచ్చిన గురు పరంపరలోని ఆధ్యాత్మిక గురువు దరిచేరమని శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించుచున్నాడు. పరంపరా సిద్ధాంతమును పాటింపక ఇదాలడు. శ్రీకృష్ణ భగవానుడే ఆది ఆధ్యాత్మిక ఆచార్యుడు. అతి భగవాన్ నుండి వచ్చుచున్న పరంపరలోనున్నవాడే ఆ దేవదేవుని ఉపదేశమును యథాతథముగా తన శిష్యులకు తెలియజేయగలడు. స్వీయ పద్ధతిని సృష్టించడం ద్వారా ఎవరనూ ఆధ్యాత్మిక అనుభవం పొందలేరు. ధర్మత్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం అని శ్రీమద్ భాగవతం తెలుపుచున్నది. జయ శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి, అష్టసఖ్య వృందికి, గిరిగోవర్ధనకి. అనగా ధర్మం భగవాను చేతనే స్వయంగా నిర్దేశించబడింది. కనుక మానసిక కల్పనలు లేదా శుష్క బాధములు మనుజుని సరైన మార్గమును చేర్చజాలవు. అదేవిధముగా ఎవరిని సంప్రదింపక స్వతంత్రంగా చేయబడు శాస్త్రాధ్యాయము చేత ఎవరూ ఆధ్యాత్మిక పురోభివృద్ధిని సాధింపలేరు. కనుక ప్రతి ఒక్కరూ జ్ఞానమును పొందుటకు తప్పక గురువును సమీపించి సంపూర్ణ శరణాగతి పొంది ఆయనను ఎట్టి మిథ్యాహంకారము లేకుండా శ్రద్ధతో సేవకుని వలె సేవించవలను. వాస్తవమునకు ఆత్మదర్శనైన గురువును సంతృప్తిపరచుటయే ఆధ్యాత్మిక జీవన పురోభివృద్ధికి రహస్యము. ప్రశ్నలు మరియు శరణాగతి అన్నది ఆధ్యాత్మిక అవగాహనకు చక్కని సమ్మేళనము కాగలదు. ఏలైనా శరణాగతి మరియు సేవ లేనిదే గురువుకు వేయబడు ప్రశ్నలు నిష్ప్రయోజనములు మరియు శక్తిహీనములు కాగలవు. ప్రతి ఒక్కరూ గురు పరీక్షలో జయమును సాధించవలను. శిష్యుని అందరి శ్రద్ధను గమనించిన గురుదేవుడు అప్రయత్నముగా అతనికి నిజమైన ఆధ్యాత్మిక అవగాహనమును ప్రదానము చేయగలడు. గ్రుడ్డిగా అనుసరించుట మరియు అర్థరహిత ప్రశ్నలు వేయుట రెండును ఈ శ్లోకం నుండి నిరసించబడినవి. ప్రతి ఒక్కరూ గురువు నుండి అనుకువతో శ్రవణము చేయుటేగాక అనుకువ సేవ పరిప్రశ్నలతో జ్ఞానం యొక్క స్పష్టమైన అవగాహనము సైతము పొందవలేను. ఆధ్యాత్మిక గురువు తన ప్రవృత్తి రీత్యా శిష్యుని కరుణను కలిగి ఉండును. కనుక శిష్యుడు అనుకువతో సదా సేవ చేయ సిద్ధపడినప్పుడు అతని జ్ఞాన సముపార్జనము మరియు పరిప్రశ్నలు పూర్ణత్వము నొందగలవు. ఓం అజ్ఞానాతిమిరాందశ జ్ఞానాంజన శలాకయ సక్షుర్మిళితం ఏనా తస్మై శ్రీ గురువే నమః. నమా ఓం విష్ణుపదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితనామనే. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారణి వాంఛాకల్పతరు బేశా కృపా సింధుభయవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు పరమ పూజ దేవతాక్ష మహారాజు యొక్క ఆవిర్భావ దినోత్సవము, వ్యాస పూజ మహోత్సవము, అదే సమయంలో కామిక ఏకాదశి హరివాసర దినం. ఏకాదశి రోజు శ్రీరామనవమి తర్వాత వచ్చేటువంటి ఏకాదశి రోజు ఆయన జన్మ తీసుకున్నారు. వెరీ ఆస్పిషియస్ బర్త్ అది. ఇక్కడ మన యొక్క భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు, ఈ యొక్క ఆధ్యాత్మిక పురోభివృద్ధికి, ఈ యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధి చెందిన తప్పనిసరిగా గురువుని మనం దరిచేరాలి అని చెప్తున్నాడు. ఇక్కడ తద్విద్య ప్రణపాతి అయిన పరిప్రశ్న సేవ అని చెప్తున్నాడు. ప్రభుపాద వారు మళ్ళీ భాష్యంలో మొదటి చరణంలోనే చెప్తున్నాడు, ఈ ఆత్మ సాక్షాత్కార మార్గము చాలా కఠినమైనది అని చెప్తున్నాడు. చాలామంది అనుకుంటారు చాలా సులువైందని చెప్పి కదా, చాలామంది అదే అవగాహన. ఎవరున్నా కానీ సాధు దుస్తులు వేసుకున్నట్లయితే వాళ్ళేముంది, వాళ్ళకంతా ఈజీ అని చెప్పి అనుకుంటారు. ఈజీ కాదు, చాలా కఠినం కదా. అదే అవగాహన ఉంది బాహ్యమైన వ్యక్తులకి. అంటే కలియుగంలో ఆధ్యాత్మికత పేరుతో కూడా చాలా మంది మోసం చేసేవాళ్ళు ఎక్కువైపోయినారు అన్నమాట. కాబట్టి వాళ్ళకి తెలియదు ఎంత నిజమైనటువంటి ఆధ్యాత్మిక జీవితము ఎంత ఉన్నతమైనటువంటిది ఎంత కఠినమైనటువంటిది అని తెలియదు అనమాట. చాలా కఠినమైనటువంటి, ఎంత కఠినమైనటువంటిది అంటే శాస్త్రాలు చెప్తున్నాయి ఒక బ్లేడ్ మీద నడిచినట్లు అనమాట. బ్లేడ్ ఉందనుకోండి, పెద్ద బ్లేడు, రంపం తీసుకోండి, రంపం. ఆ రంపం మీద నడిస్తే పైన ఏ విధంగా ఉంటుంది? చాలా కష్టం. ఎక్స్పర్ట్ అయితే నడవగలుగుతాడు, మ్యాజిక్ చేసేవాడు నడగలుగుతాడు. లేకపోతే ఏమవుతుంది? కట్ అయిపోతుంది. కొద్దిగా తప్పైనా కానీ ఏమవుతుంది? కత్తిరించుకోండి. ఎవరన్నా కానీ ఆధ్యాత్మిక జీవితంను చాలా సులువు అనుకుంటున్నారంటే వాళ్ళు ప్రాపర్గా లేరు అని అర్థం. ఆధ్యాత్మిక జీవితంలో ఈజీగా జరిగిపోతుంది అనుకుంటే, ఎవరు ఈజీగా జరిగిపోతుందంటే, ఎవరికి ఆధ్యాత్మిక ఈజీగా సులువుగా జరిగిపోతుందంటే, ఎటువంటి ప్రయత్నం చేయకుండా ఏదో కేర్లెస్గా ఉండే వ్యక్తికి ఈజీగా జరిగిపోతుంది, లేదు చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండే వ్యక్తికి సులువుగా జరిగిపోతాను. అంటే ట్రాన్సెండెంటల్ ఫ్లాట్ఫామ్లో ఉంటారు, లేదంటే దిగజారినటువంటి చైతన్యంలోనే ఉంటారు. పూర్తిగా దిగజారినటువంటి చైతన్యం ఉండే వ్యక్తికి సులువుగా జరిగిపోతుంది. చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండేటువంటి వ్యక్తికి బ్రహ్మవృత్త ప్రసన్నాత్మ నశోచతి నాకాంక్షతి, ఆ వ్యక్తికి సులువుగా ఉంటుంది. మధ్యలో ఉన్న వ్యక్తికి, సాధన చేసే వ్యక్తికి అంత సులువు కాదు, చాలా కఠినం. అందుకే ప్రభుపాద వారు చెప్పే పదాలు, ఆయన ఆచార్యుడు, నేను చెప్పడం లేదు ఇక్కడ, ఆచార్యుడు చెప్తున్నాడు, ఆత్మ సాక్షాత్కార మార్గము చాలా కఠినమైనది అని చెప్పి చెప్తున్నాడు. ఎంతమంది అంగీకరిస్తారు దీన్ని? ఎస్, వెరీ గుడ్. ఇక్కడ కఠినమైనటువంటి మామూలు సాధారణమైనటువంటి విషయాలకే, చిన్న చిన్న వాటికే మనము ఒక మార్గాన్ని నిర్దేశించే వ్యక్తిని మనం తీసుకుంటాం. అంటే చిన్న చిన్న ట్రైనింగ్లకే, ఇప్పుడు ఎవరైనా డాక్టర్ కావాలనుకో, అతను పుస్తకాలు చదివేసి డాక్టర్ అయిపోతాడా? పుస్తకాలు దొరుకుతాయి మెడికల్ షాప్, మామూలు బుక్ స్టోర్స్కి పోతే మనకి మెడికల్ సంబంధించి బుక్స్ అనేవి దొరకవా? దొరుకుతాయి. అతను ఎవరున్నా కానీ డాక్టర్ అయిపోవాలంటే ఇక్కడ బుక్ స్టోర్కి వెళ్ళేసి గాంధీ రోడ్లోనో ఏమైనా ఉంటుందన్నమాట, అది పోయి అక్కడ మెడికల్ కాలేజీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ బుక్స్ అంతా తీసుకొచ్చి కూర్చొని చదివితే అతను డాక్టర్ అయిపోతాడా? చాలా మంది అనుకుంటారు భగవద్గీత చదివేస్తే నేను ఆత్మసాక్షాత్కారం పొందేస్తానని చెప్పి, అది ఎట్లా వీలవుతుంది? సాధారణమైనటువంటి మెడికల్ కాలేజీనే నువ్వు బుక్స్ తీసుకొని చదవలేనప్పుడు, భగవద్గీత రాజ విద్య రాజగుహ్యం పవిత్రం ఇదముత్తం భగవద్గీతలు కృష్ణుడు చెప్తున్నాడు, అన్ని విద్యలే కల్లా ఉత్తమమైంది రహస్యమైంది చెప్తున్నాడు. ఆ పుస్తకాన్ని గురువు లేక నువ్వు ఎట్లా అర్థం చేసుకుంటావు? వీలు కాదు. మనం సాధారణమైనటువంటి భౌతికమైనటువంటి జ్ఞానమే అది. అదేం చేయాలి? మన పుస్తకాలని డైరెక్ట్గా చదివితే నీకేం అర్థం కాదు. నువ్వు కాలేజీకి వెళ్ళి ఒక సీనియర్ ప్రొఫెసర్ దగ్గర నువ్వు స్టడీ చేయాలి. అక్కడ అతను వాళ్ళు కూడా కఠినంగా ఉంటారు. అక్కడ శిక్షణ ఇచ్చేటప్పుడు ప్రొఫెసర్స్ కూడా ఏం చేస్తారు? వాళ్ళకి బాగా కఠినంగా శిక్షణ ఇస్తారు. వాళ్ళు డిసిప్లిన్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవాలి. చెప్పినట్టు నడుచుకోకపోతే వాళ్ళు విద్య నేర్పించరు. వినయాన్ని నేర్పిస్తారు వాళ్ళు కూడా. అక్కడ కూడా చాలా కఠినంగా ఉంటారు శిక్షణ ఇచ్చేటప్పుడు. సాధారణమైనటువంటి భౌతికమైనటువంటి జ్ఞానానికే అంత డిసిప్లిను, ఆ విధమైనటువంటి మార్గనిర్దేశకము. ఒక సీనియర్ ప్రొఫెసర్ బాగా దాంట్లో ఇంతకుముందు ఆయన కూడా ఏం చేసింటాడు, ఆ విధంగా శిక్షణ తీసుకో ఉంటాడు. అతని దగ్గరికి వెళ్ళి వాళ్ళు శిక్షణ తీసుకుంటారు. అదేవిధంగా ఈ భగవద్గీత జ్ఞానం కూడా, ఇది రాజవిద్య, ఆత్మకు సంబంధించింది. ఇది చాలా ఉన్నతమైనటువంటి జ్ఞానం. రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మం సుసుకం కర్తృవమేం భగవద్గీతలు కృష్ణ, అన్ని విద్యల కల్లా కింగ్ ఆఫ్ నాలెడ్జ్. దీన్ని తెలుసుకున్న తర్వాత ఇంకేం నీకు అవసరం లేదు. ఆత్మకు సంబంధించింది భగవద్గీతలో, ఆత్మకు సంబంధించి, పరమపురుషునికి సంబంధించి, కాలానికి సంబంధించి, ప్రకృతికి సంబంధించి, గుణాలకు సంబంధించి, వీటికన్నిటికి సంబంధించి జ్ఞానం ఉంది. భగవద్గీత అంటే చాలా మంది ఏదో అనుకుంటారన్నమాట. ఇవన్నీ ఉన్నాయి దీంట్లో. కాలానికి సంబంధించి, గుణాలకు సంబంధించి, ప్రకృతికి సంబంధించి, పరమపురుషునికి సంబంధించి, ఆత్మకు సంబంధించి ఈ జ్ఞానమంతా ఉందన్నమాట. కాబట్టి ఇది ఎంతో ఉత్కృష్టమైనటువంటి జ్ఞానం. దీన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడు మనకు చాలా మంది మనం అనుకుంటుంటాం, మనం భగవద్గీత చదివేశాము అంటే మనకు ఒక ప్లస్ పాయింట్ ఏమంటే, ప్రభుపాద భగవద్గీత, ప్రభుపాద కామెంటరీస్ రాశాడు, భాష్యాన్ని రాశాడు. అంటే ఆయన మనకు శిక్షక గురువు, పరమ శిక్షక గురువు ఇస్కాన్లో. కాబట్టి మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. కొంతమంది ఏం చేస్తారంటే, ఇటువంటి పరంపరలో లేనటువంటి భగవద్గీతలను చదివేస్తారనమాట. చదివేసి నేను పండితం అని చెప్పి అనుకుంటూ ఉంటాను. అందువల్ల లైక్ ఇది ఎట్లా ఉంటుందంటే, ఒకసారి ఒక ఋషి ఉన్నాడనమాట. అతను చాలా మొండి వ్యక్తి. అతనికి ఇప్పుడే కాదులే, ఆ కాలంలో కూడా జనాలు ఈ రకరకాలుగా ప్రవర్తిస్తున్నారు. ఎప్పటి నుంచో ఉందన్నమాట ఈ మూఢత్వం ఆధ్యాత్మిక జీవితంలో కూడా. అతను గురువుని తీసుకోవడం లేదనమాట. అయితే అతను ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి పొందాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాడన్నమాట. సరే, అతను సొంతంగానే ఇంతముందు కాలంలో అంతా కూడా యోగా చేసేవాళ్ళు, అష్టాంగ యోగ విధానాన్ని ఆచరించేవాళ్ళు అనమాట. అష్టాంగ యోగ విధానాన్ని అంతా ఆచరించేవాడు, ఎవరికి శరణాగతి పొందలేదు, ఎవరి దగ్గర మార్గాన్ని నిర్దేశాన్ని తీసుకోలేదు. స్వయంగానే అతను శాస్త్రాలను చదివి ఈ యొక్క యోగ విధానాన్ని ఆచరించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. చాలా మంది ఋషులు చెప్పారనమాట అతనికి, ఈ ప్రయత్నం తప్పు, ఇది నువ్వు చేసేది ఒక ప్రమాణికమైనటువంటి ఆచార్యం దగ్గరికి వెళ్ళి ఆయనకు శరణాగతి పొంది నువ్వు సేవ చేసి నువ్వు దాన్ని స్వీకరించాలని అతను వినలేదనమాట. తర్వాత అట్లే అతను ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఒకరోజు నదికి వెళ్ళాడు అనమాట స్నానం చేయడానికి కోసం. అడిగిపోతే ఒక ముసలాయన ఇసుక తీసుకుని ఆనకట్ట కడుతున్నాడు నదికి. ఇసుక ఉంటుంది కదా, ఇసుక నదిలో ఇసుక ఉంటుంది కదా, దానికి ఆనకట్ట కడుతున్నాడు. ఏమవుతుంది, నదికి ఆనకట్ట కడితే ఇసుకతో ఆయన ఇసుక పోసే కొద్దికి అది కొట్టుకొని పోతా ఉందన్నమాట. సరే, ఈ యోగి చూస్తూ ఉన్నాడు ఆ ముసలి వ్యక్తిని పిలిచి, ఇట్లా ఏమయ్యా నీకు బుద్ధి ఉందా అని చెప్పి అడిగాడు అనమాట ముసలాయన్ని. ఏమంటే, ఏం చేస్తానో నువ్వు అని చెప్పాడు. ఆనకట్ట కడతానని చెప్పాడు. దేంతో కడుతున్నావు, ఇసుకతో. ఈ ముసలాయన్ చెప్పాడు అనమాట, నీకు బుద్ధి ఉందా అని చెప్పాడు కదనమాట. ఏమంటే, నువ్వు గురువు లేకుండా ఆధ్యాత్మిక పురోగతి చెందాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నావు, దానికంటే ఇదేం కష్టం కాదు, నీటిని ఇసుకతో కట్టేదానికంటే బ్రిడ్జి కడుతున్నారు కదా, ఇసుకతో బ్రిడ్జి కట్టేదానికంటే కూడా ఇంకా కష్టతరమైన పనేం కాదు, నువ్వు చేసేది ఇంకా కష్టము, గురువు లేకుండా నువ్వు ఆధ్యాత్మిక జీవితాన్ని పొందాలని చెప్పి అనుకుంటున్నావు అంటే అర్థమేమి, నువ్వు చేసే ప్రయత్నము దీంతో సమానం, ఏది ఇసుకతో ఈ నదిలో ఆనకట్ట కట్టినట్లు నువ్వు చేసే పని. ఇది ఎప్పుడు ఆనకట్ట కట్టము అది వీలు కాదు, అదే సమయంలో నువ్వు కూడా ఆధ్యాత్మిక అభివృద్ధి చెందవు. ఎవరన్నా కానీ గురువు లేకున్నా ఆధ్యాత్మిక అభివృద్ధి చెందాలని ప్రయత్నం చేస్తున్నారంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అర్థము, నదిలో ఇసుకతో ఆనకట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. తర్వాత ఇతనికి అర్థం కాలేదు యోగికి, ఎవరు నువ్వు, ఏం ఎందుకు ఇట్లా చేసావంటే అప్పుడు ఆయన చూపిస్తా నిజ స్వరూపాన్ని. ఇంద్రుడే ఒక ముసలివాడు మాదిరి వచ్చి ఆనకట్ట కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనమాట నీటి మీద. అంటే దీని అర్థం వచ్చి ఈ సంసారం వచ్చి ఒక ప్రవాహం అనమాట. అది సంసారము, దాన్ని రకరకాలుగా పోలుస్తారు, సముద్రంతో పోలుస్తారు. సంసారం అంటే ఈ భౌతికమైనటువంటి జన్మ మృత్యు జరావ్యాధి, జన్మ మృత్యువు జర వ్యాధి, ఇవి ఒక ప్రవాహం లాగా. ఒక్కోసారి ఒక దాంతో పోలుస్తారు, అగ్నితో పోలుస్తారు, ప్రవాహంతో పోలుస్తారు, సముద్రంతో పోలుస్తారు. సంసార ధావ నలనీదల యొక్క సంసార ధావము అగ్ని, తర్వాత ఇంకోసారిలో సంసార సముద్రం అంటారు, సంసార ప్రవాహం అంటారు. అట్లా ఈ ప్రవాహము, ఈ నది ప్రవాహం లాగా ఈ యొక్క భౌతికమైన జీవనము, దాన్ని గురువు లేకుండా మనం స్టాప్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నామండి. అర్థమేమి, అది ఇసుకతో కడితే నిలుస్తుంది, అది నిలవదు. అయితే బద్ధజీవి ఎప్పుడు రెబల్ అనమాట. అహం, అహంకార విమూఢాత్మ. అహం అనేది ఏం చేస్తుందంటే, నేను, నా శరీరము, నా శక్తి, నా తెలివి, ఇది సరెండర్ అయ్యేదానికి మనకు అవకాశం లేదు, శరణాగతి పొందలేము మనం. నేను, నా శక్తి, నేను, 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 మొత్తం ప్రపంచమంతా నా చుట్టూ తిరుగుతాను, నేను మధ్యలో ఉన్నానని చెప్పి అనుకుంటుంటాను. మన ప్రతి ఒక్క జీవి ఏమనుకుంటాడంటే, నేను మధ్యలో ఉన్నాను, ప్రపంచం మొత్తం తిరుగుతా, నేను మధ్యలో ఉన్నాను, టెంపుల్ అంతా నా చుట్టూ తిరుగుతా ఉంది, నేను కీర్తన చేస్తుంటే మొత్తం నా చుట్టూ కీర్తన చేస్తున్నారు. అది సర్వసాధారణం, మనిషి మాయా యొక్క చైతన్యం ఆ విధంగా ఉంటుందన్నమాట. మాయా ఆ విధంగా అనిపించేస్తుంది, మన చుట్టూ ఏమి లేదు. మనము ఒకరోజు నిర్జలు చేస్తే తెలిసిపోద్ది మన శక్తి ఏమని. ఆహారం ఉండి లేకపోతే తెల్లారితో హరికృష్ణ మంత్రము సమంగా చెప్పలేము. ఒకరోజు జ్వరం వచ్చిందనుకో, నీ శక్తి ఏమో తెలుస్తుంది నీకు. పైకి లేవు, నేను లేపాలంటే ఇంకొక 5 మంది 6 మంది పట్టి లేపాలన్నమాట పైకి. మనకి అందుకనే ఆచార్యులు ఏం చెప్పారంటే, తపస్సును తీసుకోమని చెప్పారు. ఎందుకంటే ఈ నిర్జల ఉపవాసము, ఏకాదశి వ్రతాలు ఒకటి ఆధ్యాత్మికంగా ఉన్నాయి కానీ రెండోది మన శక్తి ఏమో తెలుస్తుంది అక్కడ. ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే ద్వాదశి దాకా నువ్వు ఎంత శక్తివంతుడు, ఎంత పవర్ఫుల్ అని చెప్పి నీకు తెలుస్తుంది అనమాట. మనం అల్పులం, చాలా అల్పులం అనమాట. సముద్రము ఒడ్డున ఒక ఇసుక రేణువు సముద్రంతో పోలిస్తే ఎంతది ఊహించుకోండి. సముద్రం వచ్చి, సముద్రం అంటేనే సముద్రం, అది దాన్ని చూడలేము. ఎంత దూరం పోయినా సముద్రమే, దాంట్లో ఒక ఇసుక రేణువు ఎంత ఉంటుంది అంటే దానికనే తక్కువ మనం మనం ఊహించుకునే దానికోసం. అట్లీస్ట్ ఇసుక రేణువు ఎక్కడ, సముద్రం ఎక్కడ, అట్లా ఇసుక రేణువులు ఎన్ని ఉంటాయి సముద్రంలో. మనం అది అయితే మనం సముద్రం చెప్పి అనుకునేస్తాం. మనం సముద్రం అని చెప్పి అనుకునేసి మనం శరణాగతి పొందం, సరెండర్ నేచర్ రాదు, ఆ యొక్క చైతన్యం రాదు, శరణాగతి చైతన్యం మనకి రాదు. రెబల్ అనమాట. ఏదన్నా ఇప్పుడు చూసింటారు చూడండి, ఈ ఏనుగుల్ని కట్టేస్తారనమాట. కట్టేసినప్పుడు ఏనుగు ఏం చేస్తూ ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది అనమాట, కట్టి పెట్టేసింటారు ఏనుగుని, చిన్న చిన్న ఏనుగుల్ని కొత్తగా పట్టుకొని వచ్చింటారు అడవిలో నుంచి, వాటిని కట్టేస్తే ఏనుగు ఏం చేస్తుంటారు, రెబల్ అవుతూ ఉంటుంది అనమాట. ఇట్టే ఇట్ట 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 పెరుగుతూ ఉంటుంది అనమాట. అట్లా అహంతో పట్టేసింటారు అనమాట మనల్ని, అహం అనేటువంటి చైన్తో. అయినా కానీ మనం ఉండలా, ఇంకా పెరుగుతున్నాం ఇట్ట ఇట్ట. ఎంత సరెండర్గా కృష్ణుడికి గురువు కంటే, నో నేను, నేను ఇంపార్టెంట్, నేను నాది, నా శరీరం, నేను నా సాధన, నా శక్తి. పూర్తిగా శరణాగతి పొందం. అట్లా శరణాగతి అయిన వ్యక్తి చాలా అదృష్టవంతుడు. ఈవెన్ భక్తియుక్త సేవకు వచ్చిన తర్వాత కూడా మనం మళ్ళీ ఆ సరెండర్ రాదనమాట, శరణాగతి రాదు. అప్పుడప్పుడు అప్పుడప్పుడేమే ఎప్పుడు ఎల్లవేళ ఈ అహం అనేది అది ముందు తోసేస్తూ ఉంటుంది అనమాట పైకి. మనకు మామూలుగా పెద్ద పెద్ద ఆచార్యులకి, పెద్ద పెద్ద భక్తులకి పూర్ణిమలో నుంచి భక్తి ఎంతో ప్రేమ వాళ్ళని పొంగుతూ ఉంటుంది అనమాట. మనకి అహం పొంగుతూ ఉంటుంది ఎప్పుడు ఎల్లవేళ 24 గంటలు ప్రశ్నించేది అనమాట. 24 గంటలు అహం, అది సూక్ష్మంగా కావచ్చు బాహ్యంగా కావచ్చు. బాహ్యంగా కూడా వచ్చేస్తుంది అనమాట ఒక్కోసారి, సూక్ష్మంగా కూడా ఉంటుంది. సూక్ష్మంగా కూడా నేనెంతో గొప్ప భక్తుణ్ణి నేను, అది కూడా మాయ, అదొక ట్రిక్ అనమాట. నువ్వు చాలా సీరియస్ డివోటి మనసులో అనుకుంటున్నావు అనమాట, నేను చాలా పర్ఫెక్ట్, నా జపంలో కానీ, నా సాధనలో కానీ, నేను చేసే ప్రచారంలో కానీ, నేను చేసే కీర్తనలో కానీ, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అని చెప్పి అనుకుంటున్నాను. నేను తినేటువంటి ప్రసాద విషయంలో కానీ ఈ విధంగా మాయ ఏం చేస్తుందంటే మనల్ని అట్లే పెట్టేస్తుంది అంతే. ప్రభుపాద వర్జుడు ఆయన ఎంత, ఆయన చైతన్యాన్ని మనం చూడొచ్చు. ఆయన ప్రభుపాద వారు పాశ్చాత్య దేశాలకు వెళ్ళేటప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, కృష్ణుడికి రాస్తున్నాడు మార్కండ ధర్మ భాగవతంలో, నేను నీ చేతిలో కర్రనని చెప్తున్నాడు ప్రభుపాద. నువ్వు ఎట్లా ఆడిస్తే అట్లా, నువ్వు ఎందుకు తీసుకొచ్చావో నాకు తెలియదు ఇక్కడికి అంటే. ఆయన శరణ అన్నారు, అది పూర్తి శరణాగతి. ప్రభుపాద ఏ విధంగా చెప్తే అదేవిధంగా శ్రీల జయపతక స్వామి మహారాజ్ ఆయనకి ప్రభుపాద చెప్పాడు. ఆయన మొదట టొరంటోలో ఉన్నాడనమాట టెంపుల్ ప్రెసిడెంట్గా. ఫస్ట్ ఆయన జాయిన్ అయింది వచ్చి శాన్ ఫ్రాన్సిస్కోలో జాయిన్ అవుతాడు. శాన్ ఫ్రాన్సిస్కోలో ఆయన జన్మ, అంటే మనం ఇప్పుడు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమంటే, ఇంతకుముందు డిస్కషన్లో మనము ఒక గురువుకి శరణాగతి పొందాలి తప్పనిసరి, అహంకారాన్ని పక్కన పెట్టి. పొందకపోతే మన ఆధ్యాత్మిక అభివృద్ధి అనేది పొందదు. ఆ గురువు ప్రామాణికమైనటువంటి వ్యక్తి ఉన్నారు, ప్రామాణికమైనటువంటి వ్యక్తి ద్వారా మనం శరణాగతి పొందాలి. శరణాగతి పొందితే మన అహాన్ని వాళ్ళు తీస్తారనమాట, తీసి మన కృష్ణుని ఇస్తారు హృదయంలో. ఇక్కడ అందుకనే ఈ పరంపర విధానం ఉంది, గురు పరంపర విధానం. బ్రహ్మ నుంచి కృష్ణుడి నుంచి ప్రారంభించినటువంటి మంది వచ్చి మన యొక్క పరంపర బ్రహ్మ మధ్వ గౌడియ వైష్ణవ సంప్రదాయం అండి. మన బ్రహ్మ సంప్రదాయం, గౌడియ సంప్రదాయం, బ్రహ్మ మధ్వ గౌడియ సంప్రదాయం. ఈ సాంప్రదాయంలో ఆచార్యుల యొక్క వాళ్ళ యొక్క ఆవిర్భవ దినోత్సవాన్ని మనం ఏం చేస్తాం, వ్యాసపూజగా జరుపుకుంటాం. ఎందుకంటే మన పరంపరలోనే వ్యాసదేవుడు కూడా ఉన్నాడు. ఫస్ట్ కృష్ణుడి నుంచి బ్రహ్మ, బ్రహ్మ నుంచి నారదుడు, నారదు నుంచి వ్యాస, వ్యాసమహాముని అన్ని శాస్త్రం రచించారు కాబట్టి ఆయన ప్రతినిధిగా, వ్యాసుని యొక్క ప్రతినిధిగా మనం ఏం చేస్తాము, గురువు యొక్క ఆవిర్భవ దినోత్సవాన్ని మనము వ్యాస పూజగా జరుపుకుంటాం. ఎందుకంటే ఆయన గురువు మనము సాధారణ వ్యక్తిగా భావించడానికి లేదనమాట. గురుతత్వ వేరే, జీవతత్వ, విష్ణుతత్వ, శివతత్వ, తర్వాత గురుతత్వ, ఇన్ని తత్వాలు ఉన్నాయన్నమాట. విష్ణుతత్వం తత్వం వేరే, అది జీవతత్వం లేక రాదు. గురుతత్వం అనేది అది సపరేట్ తత్వం. శివుడు కూడా జీవతత్వంలోకి రాడు. శక్తితత్వ, మళ్ళీ శక్తి కూడా ఒక సపరేట్ తత్వం ఉంది. అదే విష్ణుతత్వ జీవతత్వ, మనమంతా జీవతత్వంలో ఉన్నాం అనమాట. అయితే గురువు తత్వం అనేది సపరేట్, జీవుడే ఆయన విష్ణుతత్వం కాదు. అదే సమయంలో ఆయన ఒక పవిత్రమైనటువంటి భగవంతునికి అంతర్లింగిక సహచరుడు గురువు. ఆయన గురువుకి ప్రతినిధిగా పరమాత్మ మనకు గురువుకి, గురువు వచ్చి ఆయన పవిత్రమైనటువంటి జీవి. ప్రతి ఒక్క హృదయంలో భగవంతుడు పరమాత్మ రూపంలో ఉంటాడు. పరమాత్మ యొక్క సూచనలు తీసుకోలేరు కాబట్టి ఈ బద్ధజీవులు భగవంతుడు ఏం చేస్తారంటే ఎక్స్టర్నల్ గా గురువు రూపంలో మనకు సూచనలు ఇస్తాడనమాట. గురువు ఇచ్చేటువంటి సూచనలు, ఎందుకంటే గురువు ఆయన ప్యూర్ పవిత్రమైనటువంటి వ్యక్తి, త్రిగుణాలకు అతీతంగా ఉంటాడు. ఆయన ఏది మాట్లాడినా గానీ పరమాత్మ ద్వారా ఆయన మాట్లాడతాడు, పరమాత్మ యొక్క గైడెన్స్ లో మాట్లాడతాడు. మనం ఏం చేస్తామంటే మైండ్ చెప్పింది వింటాం కానీ పరమాత్మ చెప్పింది మనం వినం. మనం పరమాత్మ యొక్క సూచన అర్థం చేసుకున్నటువంటి అపవిత్రత మనలో లేదు, హృదయం అంతా కూడా అపవిత్రంగా ఉందన్నమాట. గురువు ఆయన హృదయము ఆయన మనస్సు అంతా ప్యూర్ గా ఉంటుందన్నమాట. ఆయన ఏం చేస్తాడు, పరమాత్మ యొక్క సూచనల్ని నేరుగా మనకిస్తాడన్నమాట. కాబట్టి గురువు ముఖ పద్మవాక్య చితితే కొరి వాక్య, గురువు చెప్పేటువంటి విషయాలు తీవ్రంగా తీసుకోవాలి. ఎందుకంటే ఆయన పరమాత్మ ఏదైతే సూచనలు ఇస్తాడో దానినే ఆయన మనకిస్తాడు. గురుతత్వం ఇది ఈ విధంగా పనిచేస్తుంది అన్నమాట. ఆయన ప్యూర్గా ఉంటాడు కాబట్టి ఆయన సూచనల్ని కృష్ణుడు గురువు రూపంలో, చైతన్య చరితామృతం చెప్తుంది కృష్ణుడు తన కృపని గురువు రూపంలో భక్తగణానికి ఇస్తాడు. కృష్ణుడు ఏం చేస్తాడు, తన కృపని గురువు ద్వారా ఇస్తాడంట. కృష్ణుని కృప ఎవరి ద్వారా వస్తుందంటే గురువు ద్వారా. చైతన్య మహాప్రభు కూడా ఆయన పర్సనల్ గా చూపించాడు. ఆయన అంతవరకు సాధారణమైనటువంటి వ్యక్తిగానే ఉన్నాడు. ఆయన దేవదేవుడు. ఇప్పుడైతే ఈశ్వరపురి దగ్గర దీక్ష తీసుకున్నాడు గయాలో, ఆయన పూర్తిగా మార్పు చెందాడు అనమాట. పూర్తిగా కృష్ణ చైతన్యంలో ఆయన ప్రవర్తిస్తూ వచ్చాడు. టచ్ కృష్ణుడితో అది ఆ సంబంధం అనేది గురువు దీక్ష ద్వారా మనకేమవుతుంది, సంబంధం అనేది ఏర్పడుతుంది. గురువు ఒకసారి కానీ దీక్ష ఇచ్చినట్లయితే కదా ఇంకా గురువు యొక్క బాధ్యత, ఇంకా ఆ ఆత్మని కృష్ణుని చేసేంత వరకు ఆయనదే బాధ్యత. మనమేమో అదేం చెప్తాము, గురువు దగ్గరికి వెళ్ళి నేను 4 నియమాలు పాటిస్తాను, నేను ఈ యొక్క 16 మాలు జపం చేస్తాను, సేవ చేస్తాను చెప్పేస్తాం మనం, అంతే అయిపోయింది నీ బాధ్యత. అక్కడ నువ్వు పాటించేది చాలా తీవ్రం పాటించాలి అక్కడ. బట్ గురువు ఆయన ఒకసారి దీక్ష ఇచ్చినట్లయితే ఆయన కర్మలంతా తీసుకుని తర్వాత ఏం చేయాలి, ఆ ఆత్మని భగవద్ధామానికి చేర్చాలి, బాధ్యత. అదే సమయంలో శిష్యుడు కూడా తన నియమాలను పాటిస్తూ గురువుకి ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రతిజ్ఞల్ని నెరవేర్చాలన్నమాట. లేకపోతే కనుక గురువుకి ఆ పాపాలంతా పోతాయి. ప్రభుపది వారు ఒకసారి ఏమవుతుందంటే సిక్ అయిపోతారన్న, ఆయన అనారోగ్య పాలవుతాడు. అప్పుడు శిష్యులను పిలిచి చెప్తారనమాట, వెల్లమంగళ ఠాకూర్ది ఒక చెప్తారనమాట, ఆయన ఏం జరిగింది పూర్వ జన్మలో అని చెప్పి. ఒకసారి ఏమవుతుందంటే ఒక వ్యక్తి ఉంటాడనమాట, అతను గురువు దీక్ష ఇచ్చేస్తాడు. అతనికి దీక్ష ఇచ్చేసిన తర్వాత అయినా కానీ అతను నియమాలు పాటించకుండా వ్యభిచారానికి అలవాటైపోతాడు. వ్యభిచారానికి తర్వాత అతను ఈ యొక్క పాపపు జీవితంలో ఉంటాడు, మరణిస్తాడు. తర్వాత నెక్స్ట్ బతులు మళ్ళీ అతను జన్మ తీసుకుంటాడు ఒక బ్రాహ్మణ కులంలో. ఆ జన్మలో కూడా ఏమైంది, ఒక వేషంతో సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. అతను ఎంత అటాచ్మెంట్ అంటే ఎటువంటి సందర్భాలైనా కానీ ఆ వేష దగ్గరికి వెళ్ళేవాడు. ఆ పేరు చింతామణి, ఆ వేష పేరు చింతామణి. ఒకరోజు తండ్రి మరణిస్తాడు అతనికి, భయంకరమైన వర్షం వస్తూ ఉంటుంది, అయినా కానీ ఆ వేష దగ్గరికి వెళ్ళాలన్నమాట. అతను ఇంట్లో నుంచి వెళ్తే అక్కడ నది ప్రవహిస్తూ ఉంటుంది. నది దాటడానికి ఏముండదు, శవాలు కొట్టుకుని వస్తుంటే శవాల మీద కూర్చుంటాడు అనమాట, కూర్చొని దాటుకుంటాడు. దాటుకొని వేష ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్తే అక్కడ భయంకరంగా బీభత్సం ఉంటుందన్నమాట. ఏముండదు ఆ ఇంటి గోడను దాటుకోవడానికి, చెట్టుని పైకి వెళ్ళడానికి, పాములు చచ్చిపోయిన పాములు తీసుకొని తాడు మాదిరి కట్టి ఆ గోడను దూకి ఇంట్లో వెళ్తే ఆ వేష భయంకరమైన వర్షానికి ఆ యొక్క బీభత్సానికి వణుకుతూ కూర్చొని ఉంటుందన్నమాట. అక్కడ ఆ ఇంట్లో భయపడిపోయేసి అప్పుడు అతనికి వెళ్తాడనమాట, అక్కడికి వెళ్తాడనమాట. వెళ్ళి చూస్తే ఆమె ఆశ్చర్యపోతుంది, ఈ సందర్భంలో కూడా ఇతను వచ్చాడు ఇంత భయంకరమైన పరిస్థితులు అని చెప్పి. ఆమె చాలా గొప్ప భక్తురాలు కూడా. ఆమె ఏం చెప్పిందంటే, అతను చూసి బిల్వమంగళ్ళని, చూడు నువ్వు నా మీద నా శరీరం మీద ఆకర్షణ ఉంది కదా, దాంట్లో 10% కృష్ణుని మీద నీకుంటే నువ్వెంతో ఉత్తీర్ణత సాధించుంటావు, ఎంతో మహాత్ముడు అంటావు కదా, ఈ యొక్క నీచమైనటువంటి శరీరం మీద ఎందుకు ఇంత వ్యామోహం నీకు అని చెప్తా ఆమె చెప్తున్నాడు. అప్పుడు ఆమె యొక్క సూచన అతనికి మనసుకు వెళ్ళిందనమాట. టక్కని అతను పూర్వజన్మలో అతను భక్తిని ఆచరించాడు కాబట్టి ఆ సూచన మనసులోకి వెళ్ళింది. అవును కదా, నేను అంత మూర్ఖుని, నా తండ్రి మరణించాడు, ఇంత దుర్భరమైన పరిస్థితిలో కూడా నేను ఈ యొక్క తుచ్చమైనటువంటి నీచమైనటువంటి ఈ యొక్క పాప జీవనానికి నేను వచ్చాను కదా అని చెప్పి అతను ఆలోచిస్తాడనమాట. ఆలోచించి మార్పు చెందుతాడు. ప్రభుపాద చెప్పాడు ఆ వచ్చినటువంటి వయస్సు ఎవరో కాదు, పూర్వజన్మలో ఆయన గురువు అంట. గురువు ఏం చేశాడు, శిష్యుణ్ణి మార్చడం కోసం వేషగా వచ్చాడు. ప్రభుపాద ఏం చెప్పాడంటే నన్ను వేషం చేయొద్దు అని చెప్పాడు. అంటే అర్థమేమి, మన నియమాలు పాటించకపోతే గురువుకి అది చెడు, గురువుకి మనము పాపాలంతా ఇచ్చేస్తాం అన్నమాట. చాలా ఘోరం. గురువు పాపాలని ఇస్తే గురువు ఏం తీసుకుంటాడు, కృష్ణుడు గురువేం పట్టించుకోడు, కృష్ణుడు మాత్రం అతన్ని, ఎందుకంటే గురువుని ఇబ్బంది పెడితే గురువు ఎంతో కృపతో ఆయన మనకి ఆయన మన పాపాలంతా తీసుకుంటున్నాడు దయతో. మనం మళ్ళీ ఆయన తీసుకుంటున్నాడు కని చెప్పి మళ్ళీ పాపాలు వేస్తా వచ్చామనుకో, కృష్ణుడు దాన్ని సహించాడు. కాబట్టి దీక్ష తీసుకున్న తర్వాత తప్పనిసరిగా నాలుగు నియమాలు పాటించడము, హరే కృష్ణ మంత్రాన్ని, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, ఈ మంత్రాన్ని బాగా 16 జపం చేయడము, మనం ఏదైతే వాగ్దానాలు చేస్తున్నామో దాన్ని చేయడం చాలా ముఖ్యం. దీక్ష తీసుకున్న భక్తులు అది చేయకపోతే గురువుకి హాని కలిగిస్తాం. ప్రభుపాద గారు ఎన్నోసార్లు చెప్పారనమాట, ఆయన సిక్ అయిపోతే ఇది నా శిష్యులు సమంగా వాళ్ళ నియమాలు పాటించకుండా చేయడం వల్ల ఇది అయింది. అదేవిధంగా చేపతాక్షం గురు మహారాజు ఆయన కూడా సిక్ అయినాడు, ఎందుకంటే శిష్యులంతా కూడా ఎన్నో కొన్ని వేల మంది శిష్యులు ఉన్నారు, వాళ్ళు సమయంగా పాటించకపోతే గురువు ఏం చేస్తాడు, వాళ్ళ కర్మలంతా కూడా తీసుకుంటారు. కాబట్టి మన యొక్క ఫస్ట్ ప్రిన్సిపల్ ఏమంటే మనం ఇచ్చినటువంటి ఆ యొక్క మాటని వేసవి రోజు మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవాలి. మనం మనం పాటిస్తున్నామా లేదా, మనం ఏదైతే వాగ్దానాలు చేశామో వాటిని మనం మళ్ళీ మనం ప్రార్థించాలి గురువుకి శక్తిని అని చెప్పి. గురుదేవ్ శక్తి బుద్ధిహీన అమ్యతి దీన కోరమోరే ఆత్మసాధ, నాకు శక్తి బుద్ధి లేదు ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో, ఇది ఆత్మసాధన చేయడం కోసం. ఆ శక్తి బుద్ధి మనకు ఆధ్యాత్మిక సాధన చేయాలంటే ఏం కావాలి, శక్తి కావాలి బుద్ధి కావాలి, ఆ బుద్ధి ఇవ్వమని చెప్పి మనం ప్రార్థించాలి గురువుకి. అప్పుడు ఆయన శక్తిని బుద్ధిని మనకిస్తే మనం దాంట్లో ఉంది నరతం దష్టాకు రాస్తున్న గురుదేవ్ శక్తి బుద్ధిహీన అమి అతి దీన కోరో మోరో ఆత్మ సాధ. గురుదేవ్ యోగ్యతా విచారే కిచున హి పాయి తోమార కరుణ సార. మళ్ళీ ఏం చెప్తున్నాడు ఆయన, యోగ్యత అంటే నా యోగ్యత. ఆయన కాన్షియస్నెస్ చూడు, పరమ భక్తుల యొక్క కాన్షియస్నెస్ ఎంత క్లియర్ గా ఉంటుందో. యోగ్యత నా యొక్క యోగ్యత, ఇంతకుముందు చరణంలో ఏం చెప్పాడు, నాకు ఆత్మసాధన చేయడం కోసము శక్తి బుద్ధి లేదు నువ్వే అంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నాడు, నా యోగ్యతను విచారిస్తే, నా యోగ్యత ఏమంటే నీ యొక్క కరుణే నా యోగ్యత. నువ్వేదైతే కరుణ చూపిస్తున్నావో నా యోగ్యత. నా యోగ్యత ఎంబీబీఎస్ ఎంటెక్ బీటెక్ కాదు, నాకు ఇన్ని శ్లోకాలు వచ్చు మనం చెప్పుకుంటాం కదా, మై క్వాలిఫికేషన్ ముందుగా ప్రవచనం చెప్పే ముందు మనం చెప్తాం, అంటే ఎక్స్టర్నల్ గా ప్రచారం కోసం చెప్పాలి కదా, మామూలుగా ఇస్తారు కదా ఏమంటారు దాన్ని ప్రొఫైల్, ఏమంటారు దాన్ని ప్రొఫైల్, ఎంబీబీఎస్ ఐఐటి లేదంటే బిజినెస్ అవి ఇవి మనం అంతా చదివేస్తాం, ఇది క్వాలిఫికేషన్స్ ఇవంతా నేను అని చెప్పి ప్రవచనం ఇచ్చే ముందరో లేదంటే మనం ఇంకో వ్యక్తికి ఇంట్రడ్యూస్ చేసే ముందు మన యోగ్యత అని చెప్పి చెప్తామన్నమాట. అది యోగ్యత కాదు, యోగ్యత విచారే కిచున హి పాయి తోమర కరుణ సార. గురుదేవ్ యొక్క కరుణ మన యోగ్యత. మనము ప్రచారం చేయాలనుకో, మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ప్రచారం చేసేది కానీ మనం చేసేటువంటి ప్రచారం కావచ్చు, ప్రవచనం కావచ్చు, పుస్తక వితరణ కావచ్చు, ఆధ్యాత్మిక సేవ కావచ్చు, దీనికంతా క్వాలిఫికేషన్ ఏమి కరుణ. గురువు అంటే ప్రజెంట్ ఉన్నటువంటి గురువు, ఆ దేశంలో గురు పరంపర, ఆయన గురువు వచ్చి ఫుల్ గురు పరంపరకి ఆయన ఏం చేస్తాడు ప్రాతినిధ్యం వహిస్తాడు, పూర్తి గురు పరంపరకి ఆయన ఏం చేస్తాడు ప్రాతినిధ్యం వహిస్తాడు. కాబట్టి మనం ఇక్కడ గురువు ఆయన కృప అంటే ఏమి, పూర్తి గురు పరంపర కృప ద్వారా ఈ గురువు మనకి, మన గురువు ఏదైతే మనం దీక్ష తీసుకుంటామో ఆయన మన కృపనిస్తే అది పూర్తి గురు పరంపర ద్వారా మనకు వచ్చేటువంటి కృప అనమాట. అది ఆయన ద్వారా పూర్తి గురు పరంపర ఏం చేస్తుంది, ప్రస్తుతం ఉన్నటువంటి ఆచార్యం ద్వారా మనకి కృపనిస్తుంది. కృష్ణుడు గురు పరంపర ద్వారా మనకి ఇప్పుడున్నటువంటి గురువు ద్వారా మనకి కృపనిస్తాడు, ఆయన యొక్క కృపతోనే మనం ఆధ్యాత్మిక కార్యక్రమాల్ని. మన యోగ్యత అది. మన యోగ్యత ఏమంటే కరుణ, గురువు యొక్క కరుణ మన యోగ్యత అనమాట. ఈ విధంగా మనం ఏం చేయాలంటే ఒక ఇన్స్ట్రుమెంట్ కావాలి గురువు యొక్క సేవలో కావచ్చు, మన సాధనలో కావచ్చు, మన యొక్క పరికరంగా మారి గురువుకు మనం సేవ చేస్తూ వెళ్ళాలి. కాబట్టి ఈరోజు మనం ముఖ్యంగా చేయాల్సిన విషయం ఏమంటే మన యొక్క ఈ ఏదైతే ప్రతిజ్ఞలు చేశామో గురువుకి, దాన్ని మనము చూసుకోవాలి. మనం దాన్ని పాటిస్తున్నామా లేదా, నియమాలు పాటిస్తున్నామా, జపాన్ని చేస్తున్నామా, సేవను చేస్తున్నామా, దీన్ని చూసుకొని మనం దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. మనం పుష్పాంజలి చేస్తాం గురువుకి పుష్పాంజలి, ఎందుకంటే మనం ఏదైనా కానీ ఆ సంవత్సరంలో కొన్నిసార్లు నియమాలు పాటించుకున్నా లేదంటే కొన్నిసార్లు మనం అపరాధాలు చేసినా కానీ గురువుకి ప్రార్థించి నేను ఎటువంటి పరిస్థితుల్లో మళ్ళీ నీ యొక్క కృప ద్వారా, మీరు ఇచ్చేటువంటి శక్తి బుద్ధి ద్వారా నేను ఈ ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్తాను అని చెప్పి మనం ప్రార్థిస్తాం, పూజిస్తాం అన్నమాట. కాబట్టి ఇది నేను మనం ఇంతకుముందు చెప్పినట్లే, గురువు అంటే గురువు పూర్తి పరంపరకు అతను ప్రాతినిధ్యం వహిస్తాడు. మనము ఇంకొక విషయం ఏమంటే గురువు ఒకరే, గురువు ప్రభుపాద వారు ఆత్మ సాక్షాత్కార శాస్త్రంలో ఆయన గురువుకి భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజుకి వ్యాసపూజ రోజు ఒక ప్రవచనం ఇచ్చాడు ప్రభుపాద వారు. దాంట్లో చెప్తారనమాట పరమసత్యం ఒకటే, పరమసత్యం ఒకటే అన్నప్పుడు గురువు కూడా ఒకటే. మనం శారీరక భావంతో చూస్తే ఆ గురువు వేరే, ఈ గురువు వేరే, ఈ గురువు వేరే అనుకుంటాం, తప్పది గురువు అనేది ఒకరే. పరమసత్యం ఒకటే అన్నప్పుడు గురువు కూడా ఒకరే. దీక్షలు మనం ఆ గురువు దగ్గర, ఈ గురువు దగ్గర అని చెప్పి అనుకుంటుంటాం మనము, అది శారీరక భావన. అయితే ఏ గురువు అయినా కానీ ప్రాతినిధ్యం వహించేది ఒకే పరమసత్యంది, ఒకే పరంపరది. కాబట్టి అందరు ఆచార్యులకు మనం ఏం చేయాలి, సమాన గౌరవాన్ని ఇవ్వాలన్నమాట. ఆధ్యాత్మిక దృష్టిలో చూడాలి, భౌతికమైన శారీరక దృష్టిలో చూస్తే పాపం అయిపోతుంది అన్నమాట. శారీరకం దృష్టిలో మనం చూడకూడదు. గురువు అన్నప్పుడు మన ఇస్కాన్లో ఎవరైతే దీక్షలిస్తుంటారో అందరు గురువులు కూడా అదే రెస్పెక్ట్ని మనము ఇవ్వాలి. మనం ఎవరి దగ్గర అయితే దీక్ష తీసుకున్నామో ఆ గురువుకి ఎటువంటి మర్యాదను మనం ఇస్తామో అదే మర్యాదని అందరు గురువు, ఎందుకంటే వాళ్ళు కూడా గురువులే. శరీరం భావనలో మనం చూడకూడదు కాబట్టి అందరికీ మనం వాళ్ళకి సమాన గౌరవాన్ని ఇవ్వాలి. శరీరక భావనలో మనం చూడకూడదు. ఈ విధంగా మనం ఆ కృపను పొంది మనం ఆధ్యాత్మిక అభివృద్ధిలో ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట. కాబట్టి ఈరోజు బ్రీఫ్గా నేను జయప్రతాపశం మహారాజు యొక్క బయోగ్రఫీని చెప్పాలనుకున్నాను. ఆయన వచ్చి 1949 April 9 ఆయన ఏకాదశి రామనవమి తర్వాత వచ్చేటువంటి ఏకాదశి, నవమి దశమి ఏకాదశి 1949 April 9 ఆయన జన్మ తీసుకున్నాడనమాట. అమెరికాలో ప్రభుపాద వారు ఎన్నో సందర్భాలు చెప్పాడు. ఎంతోమంది శిష్యులు ఆయనకు ప్రచారంలో వచ్చిన తర్వాత ప్రభుపాద వారు చాలా సందర్భాలు చెప్పారు. ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో ఎవరైతే శిష్యులు ఉన్నారో దాంట్లో చాలా మంది చైతన్య మహాప్రభు యొక్క అనునాయులు, వాళ్ళ అసోసియేట్స్ అని చెప్పి చెప్పాడనమాట. అంటే ప్రచారం కోసం చైతన్య మహాప్రభు యొక్క సేవకులు అన్ని చోట్ల జన్మ తీసుకుంటారు. మనం శారీరక భావన చూడడం లేదు, వాళ్ళు అమెరికాలో జన్మ తీసుకున్నారు, వీళ్ళు భారతదేశంలో జన్మ తీసుకున్నారు, వాళ్ళు యూరోప్లో జన్మ తీసుకున్నారు దానికి లేదు. గొప్ప గొప్ప మహాత్ములంతా కూడా పాశ్చాత్య దేశాల్లో జన్మ తీసుకున్నారు. చైతన్య మహాప్రభు చెప్పాడు చైతన్య చరితామృతంలో, నా యొక్క నామం ప్రపంచంలో ఏమే వారిద శ్లోక పృథివితే అచ్చే నగరాదిగాం సర్వత్ర హైబే మోర నామ్, నా యొక్క నామము పృథివీ అంటే మొత్తం ఈ భూమండలం అంతా కూడా నా నామం ప్రచారం జరుగుతుందనేసి. కాబట్టి దానికోసం ప్రభుపాద వారిని పంపించడం జరిగింది. చైతన్య మంగళంలో కూడా చైతన్య మహాప్రభు చెప్తున్నాడనమాట, నా యొక్క సేనాధిపతి వస్తాడు ప్రపంచం మొత్తానికి కూడా హరినామాన్ని ఇస్తానండి. కాబట్టి ఇదంతా ప్రణాళిక, చైతన్య మహాప్రభు యొక్క ప్రణాళిక, ప్రభుపాదవాన్ని పంపించడము, ప్రభుపాద వారికి సహాయం చేయడం కోసము ఆయన శిష్యుల్ని అన్ని దేశాల్లో కూడా జన్మ తీసుకునేటట్లు చేయడం. వాళ్ళు సాధారణ వ్యక్తులు కాదనమాట, వాళ్ళు ఏదైనా సాక్రిఫైస్ చేయగలరు, వాళ్ళు మ్లేచ్చుల కుటుంబాల్లో కూడా జన్మ తీసుకోగలరు. లైక్ నారదముని ఆయన నరకలోకానికి కూడా పోతాడు ప్రచారం చేయడం కోసం. అడవిలోకి వెళ్తాడు, రాజు దగ్గరికి వెళ్తాడు, సాధువుల దగ్గరికి వెళ్తాడు, వాళ్ళకి వాళ్ళు దివ్యమైన స్థాయిలో ఉండే వాళ్ళకి వాళ్ళకేం లేదనమాట. కాబట్టి వాళ్ళు ఎంత సాక్రిఫైస్ అంటే మహాత్ములు వాళ్ళు మ్లేచ్చుల యొక్క దేశాల్లో మ్లేచ్చుల కుటుంబాల్లో జన్మ తీసుకునే కూడా రెడీ అయిపోయినారు, సిద్ధమైపోయారు. తామర పువ్వు బురదలో ఉన్నా కానీ దానికి బురద అంటుందా, అంటుందా? అట్లా వాళ్ళు ఏ దేశంలో జన్మ తీసుకున్నా ఏ కులంలో ఉన్నా వైష్ణవుడికి ఎటువంటి ఆ యొక్క బురద అంటదు. అది ఎంత నిజమైన దేశంలో జన్మ తీసుకున్నా గానీ అంట. అట్లా ఈ మహాత్ములంతా కూడా చైతన్య మహాపురు అన్నాయులు ప్రపంచవ్యాప్తంగా జన్మ తీసుకున్నారు. చాలా మంది మహాత్ములు ఈ గౌరంగ మహాప్రభుకు వాణిని ప్రచారం చేయడం కోసం ప్రపంచ దేశాలంతా కూడా. దానిలో ముఖ్యమైనటువంటి వ్యక్తి వచ్చి పరమ పూజ్య దేవతాకృష్ణ మహారాజ్ అన్న ప్రభుపాద వారు. ఆయన సొంతంగా ఆయన చెప్పారన్నమాట. ఆయన పేరు మొదటి పేరే చూడండి, ఆయనకి గౌర్ధన్ జాన్ ఆయన పేరు. గౌర్ధాన్ ఫస్ట్లోనే ఆయనకు గౌర్ధాన్ అని పేరు పెట్టేశారు తల్లిదండ్రులే. GORDAN గౌర్ధాన్ ఆయన పేరే గౌర్ధాన్ అని వచ్చింది. గౌరంగ మహాప్రభుతో పేరు వచ్చింది అనమాట. తర్వాత ఆయన చదువుకునేటప్పుడు కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను వినేవాడు అనమాట, బుద్ధిస్టులకు సంబంధించినంతా కూడా. చిన్నప్పటి నుంచి ఆయనకి ఆధ్యాత్మిక చైతన్యం మీద ఆసక్తి ఉంది. భారతదేశానికి పోవాలని చెప్పి అనుకుంటూ ఉన్నాడు అనమాట. అక్కడ అయితే గురువు ఉంటాడు, సద్గురు ఉంటాడు, ఆయన దగ్గర చేరాలని చెప్పి ఈ విధమైన ఆలోచన ఉన్నప్పుడు ఒకరోజు ఒక గార్డెన్లో ఆయన వెళ్తూ ఉంటే ఒక భక్తుడు ఎదురుగా వచ్చాడనమాట. కొన్ని పుస్తకాలు తీసుకుని తిలకం ధరించి మనల్ని బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటారు కదా అన్ని చోట్ల కూడా, అన్ని దేశాల్లో కూడా. వాళ్ళు చూడంగానే, ఆ భక్తిని చూడంగానే ఈయనకి ఒక ఆలోచన వచ్చిందనమాట. అంటే అతనికి హృదయంలో ఏదో సన్నిహితమైనటువంటి సంబంధము, ఆ వ్యక్తి ఎవరో తెలిసిన వ్యక్తిగా, అంటే అతనికి అతని వేషధారణకి టోటలీ అతనికి ఆయన పూర్తిగా అంతరంగికంగా ఆలోచించడం ప్రారంభించాడు. నేను చేయాల్సింది ఏదో ఉంది, నా కర్తవ్యం ఏదో ఉంది. ఆ వ్యక్తిని చూడంగానే పూర్తిగా అతని యొక్క చైతన్యం అంతా కూడా దీర్ఘాలోచనలో పడిపోయిందనమాట జయపతాకృష్ణ. తర్వాత ఈ వ్యక్తి మిస్ అయిపోయాడు, ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తున్నాడు, భక్తుడి గురించి ఆలోచిస్తున్నాడు, మొదటిసారి భక్తుని కలవడం అనమాట. తర్వాత శాన్ఫ్రాన్సిస్కో రథయాత్ర, మొదటి రథయాత్ర శాన్ఫ్రాన్సిస్కోలో, అప్పుడు రథయాత్రకి వెళ్ళాడు అనమాట. అక్కడ జయానంద్ ప్రభు రథాన్ని తయారు చేస్తున్నాడు. జయానంద్ ప్రభు కూడా చాలా గొప్ప మహాత్ముడు, ప్రభుపాద వారికి చాలా సన్నిహితుడు జయానంద్ ప్రభు. జయానంద్ ప్రభు ప్రభుపాద ఉండగానే శరీరం వదిలేశారనమాట. ప్రభుపాద వారు చెప్తాడు, జయానంద్ ప్రభు ఆయన భగవంతుడు పంపించినటువంటి ఆత్మ, పరమ పవిత్రుడు, ఆయన తిరిగి రాడు, భగవద్ధామానికి వెళ్ళిపోతాడని చెప్పి స్వయంగా ప్రభుపాద వారు చెప్పాడు. ప్రభుపాద వారు ఆజ్ఞాపించాడు, ప్రపంచంలో ఎక్కడ రథయాత్ర జరిగినా గానీ జయానంద్ ప్రభు పటాన్ని పెట్టమని చెప్పి. ప్రభుపాదతో పాటు జయానంద ప్రభు పటం కూడా ఉంటుంది రథయాత్రలో. ఇప్పటికి కూడా ప్రభుపాద జగన్నాథ్, ప్రభుపాద్ జయానంద ప్రభు ఉంటారు. అంత గొప్ప మహాత్ముడు అనమాట. మొదట కలిసింది ఎవరు? జయపతాక స్వామి, జయానంద ప్రభు కలిశారు. మొదటి సేవ ఏదంటే ఆయనకు దొరికింది రథయాత్ర, రథాన్ని తయారు చేయడం. జయానంద ప్రభుతో పాటు ఆయన రథాన్ని తయారు చేశాడనమాట. తర్వాత రథయాత్ర అయిన తర్వాత 2 నెలలు రెగ్యులర్గా ఆయన మందిరానికి వచ్చి 2 నెలలు ఏం చేశారు, జయానంద ప్రభు ఆయనకి సేవింగ్ చేశారనమాట. పర్సనల్ గా జయానంద ప్రభునే శిఖా పెట్టింది జయపతాక స్వామి గురు మహారాజ్కి. భక్తులకంత ఆశ్చర్యం. 2 నెలలు ఆయన జాయిన్ అయిపోయాడు. జాయిన్ అయిపోయిన తర్వాత ఆయన ప్రభుపాద వారు ఏం చేశాడంటే ఆయన టొరంటోకి పంపించాడు. అక్కడికి వెళ్ళి మందిరాన్ని ప్రారంభించమని చెప్పాడనమాట. సెకండ్ ఇన్స్టేషన్ ఇచ్చిన తర్వాత జయపతాక బ్రహ్మచారి ఆయన పేరు. అప్పుడు టొరంటోకి వెళ్ళి అక్కడ మందిరాన్ని ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు. దాని తర్వాత టొరంటో బాగా అభివృద్ధి చెందిన తర్వాత మళ్ళీ ప్రభుపాద వారు లెటర్ రాశారనమాట జయపతాక స్వామికి, నువ్వు భారతదేశానికి వెళ్ళు, అక్కడ చాలా సేవ ఉంది నీకు అని చెప్పి రాశారనమాట. ఆయన భారతదేశానికి బయలుదేరి కలకత్తాకు వచ్చాడు. కలకత్తా టెంపుల్ ప్రెసిడెంట్ గా ఉండి ప్రభుపాద వారికి ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అక్కడ మొదటి ప్రీచింగ్ అప్పుడు చాలా కష్టం. అప్పుడు అక్కడ రథయాత్రని, పెద్ద పెద్ద పండాల ప్రోగ్రామ్స్ ని, తర్వాత ఈ బుక్ డిస్ట్రిబ్యూషన్, స్వయంగా ఆయన పుస్తక వేతనకు వెళ్ళేవాడు అనమాట. తర్వాత కొంతకాలానికి మాయాపూర్ వచ్చిన తర్వాత ఆయనకు స్థలం అక్కడ ప్రభుపాదకి. ప్రభుపాద వారు ఏం చేశారంటే జయపతాకృష్ణ మహారాజుని, భవానంద ప్రభుని ఇద్దరిని అక్కడ పెట్టారనమాట. భవానంద మహారాజ్ అప్పుడు వాళ్ళిద్దరిని మాయాపూర్ డెవలప్మెంట్ కోసం అక్కడ పంపించారనమాట. పంపించి ప్రభుపాద వారు చెప్పారు స్వయంగా జయపతాక స్వామికి, నేను నీకు భగవంతుని యొక్క రాజ్యాన్ని ఇస్తున్నాను, నువ్వు డెవలప్ చేయని చెప్పారు. అప్పట్లో చాలా కష్టం ఆర్థికంగా కూడా. వీళ్ళు ఏం చేసేవాళ్ళు, జయపతాక స్వామి మిగిలినటువంటి ఆయన యొక్క గురు సోదరులంతా కూడా అగ్రికల్చర్ చేసేవాళ్ళు అనమాట, డెవలప్ చేయడం కోసం. వ్యవసాయం కూడా చేసేవాళ్ళు అనమాట. వీళ్ళంతా బాగా వ్యవసాయం చేసేవాళ్ళు అంటే చుట్టుపక్కల బెంగాల్ వాళ్ళంతా వచ్చేది అక్కడికి నేర్చుకునేదానికి. అంటే వీళ్ళు బాగా చేస్తా ఉన్నారనమాట ఆధునిక పద్ధతుల్లో. వాళ్ళకి వ్యవసాయాన్ని నేర్పించేది వాళ్ళ దగ్గర నుంచి ఆయన బెంగాల్ నేర్చుకునేదనమాట. అంటే ప్రచారం చేయాలని చెప్పి ఆయనకు ఇంగ్లీష్ తప్పితే బెంగాల్ రాదు కదా, చిన్నగా వాళ్ళ దగ్గర నుంచి బెంగాల్ నేర్చుకుని వాళ్ళకి ప్రవచనాలు కూడా ఇచ్చేవాడు అనమాట. ప్రవచనాలు ఇచ్చి వాళ్ళని చిన్నగా భక్తులుగా మార్చడం ప్రారంభించారనమాట. ఈ విధంగా అక్కడ మాయాపూర్ డెవలప్ చేయడంలో ప్రభుపాద వారికి ఆయన సహాయం చేశాడు. దాని తర్వాత మన ఇస్కాన్లో ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరుగుతూ వచ్చాయన్నమాట ఆయనకి. ఆయన జీబీసీగా అయినాడు, ప్రపంచవ్యాప్తంగా హృదయానంద గోస్వామి ఆయన్ను వచ్చి ఆయన యొక్క విభాగంలో ప్రచారం చేయమని చెప్పాడు. సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, కెనడా, తర్వాత మలేషియా, ఈ విధంగా ఈ ప్రచారం అనేది ఆయన పెంచుకుంటూ వెళ్ళారన్నమాట పూర్తిగా. ఈ విధంగా అన్ని దేశాల్లో తిరుగుతూ తర్వాత ప్రభుపాద వారు వెళ్ళిన తర్వాత 12 మందికి ఆయన దీక్షం అని చెప్పి చెప్పారు ప్రభుపాద వారు. దాంట్లో ఒకరు వచ్చి శ్రీ జయపతాక్షమ్మ. పర్సనల్గా ఒకసారి ప్రభుపాద వారు చెప్పారు అనమాట జయపతాక్షమ్మకి, నువ్వు సన్యాసివి, నువ్వు శిష్యులు స్వీకరించడానికి నీకు అర్హత ఉంది, అయినా గురువు ఉన్నప్పుడు శిష్యులను స్వీకరించకూడదు, అది మర్యాద కాబట్టి నేను వెళ్ళిన తర్వాత నువ్వు దీక్షలే అని చెప్పి చెప్పాను అనమాట. ఆ విధం ప్రకారము ప్రభుపాద ఉన్నంత వరకు ఆయన దీక్షలు ఇవ్వలేదు. దాని తర్వాత ఆయన దీక్షలు ఇవ్వడము ప్రారంభించారు. అన్ని దేశాలు తిరుగుతూ మలేషియా, యూరప్, తర్వాత ముఖ్యంగా ఆయన ప్రచార యొక్క ప్రచారంలో ఆయన ఈ విప్లవాన్ని ఎక్కడ తీసుకొచ్చారంటే నామహట మాయాపూర్లో ఆయన ప్రభుపాద వారి భక్తిచారు మహారాజు ఆయన బెంగాల్ బాగా చదువుతాడు. ఆయన భక్తి వినోద్ ఠాకూర్ యొక్క పుస్తకాలని కొన్నింటిని ఆయన ట్రాన్స్లేషన్ చేశారు ఇంగ్లీష్లోకి. మొదట్లో 30 సంవత్సరాలకు ముందు జయపతాక్షం గురు మహారాజ్ ఆ పుస్తకాలను చదివేవాడు అనమాట. చదివి భక్తి వినోద్ ఠాకూర్ యొక్క స్ఫూర్తిని, తర్వాత ఆయన యొక్క చైతన్యాన్ని, ఆయన ఏ విధంగా ఈ యొక్క నామహటను ప్రచారం చేయాలని చెప్పి అనుకుంటున్నారని చెప్పి ఆయన యొక్క ఏ విధంగా చేశాడని చెప్పి పూర్తిగా అర్థం చేసుకున్నాడు అనమాట. ఆ స్ట్రక్చర్నంతా కూడా దానికి అనుగుణంగా మాయాపూర్లో ఈ నామహట అని చెప్పి ప్రచారాన్ని కూడా ప్రారంభించాడనమాట. అది ఇప్పుడు కొన్ని వేల మంది భక్తులు అయిపోయారు నామహటలో. మనం కానీ మాయాపూర్కి వెళ్తే సపరేట్గా వాటి కోసమే భవనాలు ఉన్నాయన్నమాట. ఒక్కొక్క జిల్లాలో 5,000 నుంచి కొన్ని జిల్లాల్లో అయితే 5,000 మంది ఉన్నారు, కొన్ని జిల్లాల్లో 10,000 మంది భక్తులు కూడా ఉన్నారన్నమాట. మొత్తం నామహటలో 50,000 మంది భక్తులు హరినామ సంకీర్తనం చేస్తూ ఉన్నారన్నమాట, జపం చేస్తూ ఉన్నారన్నమాట. 50,000 50,000 మంది భక్తులు అంటే ఇది చిన్న సర్వసాధారణమైనటువంటి ప్రచారం కాదనమాట. చాలా పెద్ద దగ్గర 200 మంది బ్రహ్మచారులు నామహటకి ప్రచారం చేస్తున్నారన్నమాట. అది గురు మహారాజ్ ఆయన ప్రారంభించారు అక్కడ. తర్వాత ఇంకొకటి అద్భుతమైనటువంటి ఇంకొక విధానాన్ని ఆయన ప్రారంభించాడు, భక్తి వృక్ష. భక్తి వృక్ష కూడా గురు మహారాజ్ కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని రష్యాలో 2,000 భక్తి వృక్షాలు ఉన్నాయి, భారతదేశంలో ఇంకా ఎక్కువ. అది చాలా అద్భుతమైనటువంటి ప్రచార సాధనం అది. ఒకసారి ప్రభుపాద్ వారు అమెరికాలో వెళ్ళేటప్పుడు ఒక చర్చి దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత జయపదర్శనం కూడా ఉంటాడు అక్కడ. అప్పుడు చెప్పాడనమాట, కొన్ని రోజుల తర్వాత మన మందిరాలు ఖాళీ అయిపోతాయి, భక్తులంతా కూడా గృహాలకు పరిమితం అయిపోయి గృహ ప్రచారం ఎక్కువ అవుతుందని చెప్పి చెప్పాడు. ప్రభుపాద ఊహించారనమాట అమెరికా టెంపుల్స్, నాట్ ఇండియన్ టెంపుల్స్. అప్పుడు ఆ సూచన ఇచ్చినప్పుడు ప్రభుపాద వారు చెప్పినప్పుడు మన మందిరాలు ఈ విధంగా అయ్యేదానికి అవకాశం ఉంది కాబట్టి మనం ఈ యొక్క కాంగ్రెషన్ల పిచ్చిని డెవలప్ కావాలని చెప్పి ప్రభుపాద వారు సూచన ఇచ్చారనమాట. అంటే కలియుగ ప్రభావం వల్ల ఎక్కువ మంది మందిరంలో ఉండాలని చెప్పి ప్రభుపాదకి తెలుసు. అప్పట్లో అమెరికన్ మందిరాల్లో 100 మంది భక్తులు ఉన్నారు, కాంగ్రెషన్ భక్తులు తక్కువ. అప్పుడు గురు మహారాజ్ ఆలోచించడం ప్రారంభించారనమాట. ప్రభుపాద వారు ఏదైనా సూచన ఇచ్చాడంటే అది తీవ్రంగా ఉంటుంది, అది దురదృష్టి పెట్టుకునే అని చెప్పి ఆయన కాంగ్రెషన్ల పిచ్చిని డెవలప్ చేశారనమాట. ఇప్పుడు కొన్ని మందిరాలు అమెరికాలో కొన్ని మందిరాలు తక్కువ మంది భక్తులు ఉన్నారు, అయితే బయట కాంగ్రిగేషన్ భక్తులు ఎక్కువ 1,000 మంది ఉన్నారనమాట. ఇది కాంగ్రిగేషన్ ని ఆయన ముఖ్యంగా ఈ మొత్తం ప్రపంచానికి కూడా ఆయన ఈ కాంగ్రిగేషన్ ప్రీచింగ్ కి ఆయన అధిపతి అనమాట. ప్రీచింగ్ చేసి అన్ని దేశాల్లో కూడా ఈ ప్రచారం చేస్తున్నారనమాట. ఈ మిడిల్ ఈస్ట్, బహ్రెన్, తర్వాత కువైట్ కానీ, తర్వాత దుబాయ్, వాటికంతా కూడా పేర్లు ఇచ్చారనమాట. దుబాయ్కి దామోదర దేశ్, అక్కడికి వెళ్ళి ప్రచారం చేయడం. ఒకసారి ఏమైందంటే ఆయన మాయాపూర్లో ఉన్నప్పుడు, అంటే 30 ఇయర్స్ బ్యాక్ అనమాట, అది ఒక లెటర్ వచ్చిందనమాట జయపతాక్షమ్మకి. ఆ లెటర్లో ఏం రాసినారంటే అది దుబాయ్ నుంచి వచ్చింది లెటరు. అంతవరకు దుబాయ్లో ఎవరు భక్తులు లేరు, ప్రచారం అనేది లేదు. ఎవరో పుస్తకం తీసుకున్నారనమాట అక్కడ ఎయిర్పోర్ట్లో, మన ఇస్కాన్ పుస్తకం, ప్రభుపాద పుస్తకం. దాంట్లో మాయాపూర్ అడ్రస్ ఉన్నది, వాళ్ళు మాయాపూర్కి లెటర్ రాశారు దుబాయ్ నుంచి, మేము పుస్తకం తీసుకున్నాము, ఈ కృష్ణ చైతన్యం చాలా అద్భుతంగా ఉంది, ఈ తత్వం బాగా అద్భుతంగా ఉంది, దీని గురించి మేము బాగా తెలుసుకోవాలనుకుంటున్నాము, మాకేదన్నా దాని గురించి మీరు వివరిస్తారా అని చెప్పి ఒక లెటర్ రాశారన్నమాట దుబాయ్ నుంచి. సరే గురు మహారాజుకి ఆ లెటర్ వచ్చింది, తీసుకున్నాడు. ఆయన ఏం చేశారంటే తిరిగి ఒక లెటర్ రాశాడు అనమాట. మీకు కృష్ణచైతన్యం తీసుకోవాలనుకోవడం, తెలుసుకోవాలనుకోవడం చాలా ఆనందం ఉంది మాకు. మీరు అవకాశం ఇస్తే ఒకసారి నేను దుబాయ్కి వస్తాను, మీకు కృష్ణచైతన్యం గురించి వివరిస్తానని చెప్పి ఆయన లెటర్ తిరిగి రాశాడు అనమాట. సరే, వాళ్ళు కూడా హ్యాపీ అయిపోయినారు దుబాయ్ నుంచి. వాళ్ళు ప్రత్యుత్తరం ఇచ్చారు, మీరు ఎప్పుడు వస్తానన్నా మేము వీజా పంపిస్తాము, మీకు టికెట్ అంతా పంపిస్తామని చెప్పి ఈయనంతా రెడీ చేసుకున్నాడు. అప్పటికి ఇంకా ఆయన ఇండియన్ సిటిజన్షిప్ రాలేదు, ఆయన కర్మీ పేరుతోనే ఆయన వీజా అంతా తెప్పించుకున్నాడు. ఇది జాన్ గౌర్ధాన్ జాన్ ఆయన పేరు అనమాట. ఆ పేరుతోనే ఆయన వీజా తెప్పించుకున్నారు అనమాట. మామూలుగా దుబాయ్కి వెళ్ళాలంటే కాషాయ దుస్తులతో పోవడానికి లేదు, మామూలుగా కర్మీ దుస్తులతో పోవాలన్నమాట. మామూలు సాధారణ దుస్తులతో వెళ్ళాలి. ఈయన దుబాయ్కి బయలుదేరి వెళ్ళాడు అనమాట. 30 ఇయర్స్ బ్యాక్ జరిగింది. ఎయిర్పోర్ట్ దిగంగానే వాళ్ళంతా కూడా పేరు అదే విధంగా ఉంది, ఆధ్యాత్మిక పేరు లేదు, డ్రెస్ కూడా అదే ఉంది. ఇది మామూలు ప్యాంటు షర్ట్ మీద పోయినారు, ఎందుకంటే కాషాయ దుస్తులు వేసుకుని అక్కడ అలౌ చేయరు. వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా హాయ్ వెల్కమ్ అని చెప్పి ఆయన వెల్కమ్ చేసుకుని భుజాల మీద చేతి వేసుకుని తీసుకుని ఇంటికి తీసుకెళ్లారనమాట. తీసుకెళ్లి మామూలుగా సాధారణ స్నేహితులు మాత్రం తీసుకెళ్లిపోయారనమాట. భుజాల మీద చేసుకుని విషెస్ చేస్తూ ఈయన కూడా వెళ్ళిపోయాడు, ఇంటికి వెళ్ళిపోయారనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ పెద్ద భవనం అది వాళ్ళది. ఆయన వాళ్ళకి చెప్పారనమాట, నాకు ఒక 1/2 hour అయింది, నేను ఫ్రెష్ అప్ అవ్వాలి, నేను రెడీ కావాలని చెప్పారు. ఓకే అని చెప్పి వాళ్ళు రూమ్ అలాట్ చేసి వాళ్ళు హాల్లో అందరూ వెయిట్ చేస్తున్నారు, వాళ్ళ బంధువులు అంతా కూడా. ఈయన లోపలికి వెళ్ళారనమాట. లోపలికి వెళ్ళి ఆయన మొత్తం అంతా ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసి తలుపు వేసుకున్నాడు. సడన్ గా తలుపు తీశారనమాట. వీళ్ళకి ఆశ్చర్యం అయిపోయింది, అద్భుతంగా ఉందనమాట. అంతకుముందు చూస్తే ఇప్పుడు వ్యక్తి డిఫరెంట్, పూర్తిగా కాషాయ వస్త్రాలు, పాశ్చాత్య శరీరము, ఎంతో తేజోవంతంగా, ఎంతో గొప్ప సన్యాసిని వాళ్ళు దర్శనం చేసుకుంటూ ఉన్నారనమాట ఆచార్యుణ్ణి. వీళ్ళకి ఇంక వేరే ఏం చేయలేకపోయారు వీళ్ళు. ఒకటే వాళ్ళు చేయగలిగింది, సాష్టాంగ నమస్కారం పెట్టడం. అంతకుముందు ఎంతో ఫ్రెండ్లీగా ఉన్నవాళ్ళు, ఇప్పుడేమైపోయింది, ఆయన యొక్క తేజస్సుని, ఆయన యొక్క వస్త్రాల్ని, ఆయన యొక్క తిలకాన్ని అవన్నీ చూసి వాళ్ళకి ఆశ్చర్యం అయిపోయింది. ఓ, మనం ఇంతసేపు ఈ వ్యక్తితో కదా ఉండింది అని చెప్పి వాళ్ళు నమస్కారం పెట్టి అప్పుడు క్షమాపణ కోరుకున్నారనమాట. మాకు తెలియదు మీకు ఎట్లా ఏదో విధంగా, అంటే భారతీయులు కదా వాళ్ళు, వాళ్ళకి కల్చర్ ఉంది, మీతో ఎట్లంటే ప్రవర్తించేశాము, క్యాజువల్ గా ప్రవర్తించేశాము, మీరు గొప్ప సాధువు అని చెప్పి వాళ్ళు క్షమాపణ కోరుకున్నారనమాట. ఆయన ఏం చేశారంటే ఏం పర్లేదు మీకు తెలియదు అని చెప్పి కూర్చొని క్లాస్ స్టార్ట్ చేశారనమాట. వాళ్ళు ఒక వారం పాటు ఉండి వారం తర్వాత వాళ్ళు 16 మాలని జపస్థాయికి వచ్చేశారు. ఆ రోజే వాళ్ళని శిక్ష గురువుగా వాళ్ళకి ఆయన మారి, వాళ్ళకి శిక్షణనిచ్చి, వాళ్ళకి దీక్షనిచ్చి ఆ నుంచి వచ్చేసారనమాట. ఇప్పుడు దుబాయ్లో 5,000 members ఉన్నారన్నమాట డివోటీస్. టీచింగ్ ఆ విధంగా స్టార్ట్ అయింది దుబాయ్లో, బహ్రెయిన్. రీసెంట్లీ ఇక్కడికి జయప్రతాకృష్ణ మహారాజ్ వచ్చినప్పుడు ఆయన సెక్రటరీ చెప్తున్నారు, మాధవకాంత్ ప్రభు, గురు మహారాజ్ ఇప్పటికి ఆయనకి చాలా సార్లు చెప్పాడంట, అండమాన్ నికోబార్ వదలకూడదు, అక్కడ ప్రచారం జరగడం లేదని చెప్పి. అండమాన్ లో ప్రచారం లేదు, ఆయన చూస్తూ ఉంటారనమాట. మనం ఏం చేస్తామంటే, మనం కూడా చూస్తున్నాం సిన్సియర్ డివోటీ, ఇక్కడ బుక్ డిస్ట్రిబ్యూషన్ జరగడం లేదు, ఎక్కడ జరగడం లేదు, పాపనాశనం జరగడం లేదా లేదు, మనం కూడా ప్లాన్ చేస్తుంటాం కదా. ఎక్కడ బుక్ డిస్ట్రిబ్యూషన్ జరగకపోతే అక్కడ మనం స్టాల్ పెట్టాలని చెప్పి చూస్తాం. బట్ ఆచార్యులంతా ఏం చేస్తారంటే ఏ దేశంలో ప్రచారం జరగడం లేదని చూస్తుంటారనమాట. ఇప్పుడు చాలాసార్లు చెప్పారంట మాధవకాంత్ ప్రభుకి, అండమాన్ లో ఇంతవరకు ప్రచారం జరగడం లేదు, ఏం చేస్తాను నువ్వు అని చెప్పి. ఆయన నెక్స్ట్ మంత్ పోతున్నాడు బాబు, అతను ఒకడే పోతున్నాడు, టికెట్ బుక్ చేసుకునేసాడు. అంటే ఏ కంట్రీలో, ఏ దేశంలో చైతన్య మహాప్రభు చెప్పాడు, చైతన్య మహాప్రభు ఏం చెప్పాడు, పృథ్వీతేజే నమర నగరాధికాం, అన్ని నగరాల్లో, గ్రామాల్లో, ప్రపంచంలో అన్ని చోట్ల హరినామ సంకీర్తనం జరగాలి, భక్తులు కావాలని చెప్పి. కాబట్టి ఈ ఆచార్యులు ఏం చేస్తున్నారంటే, ఆయన చైతన్య మహాప్రభుకి ప్రభుపాదు వారి యొక్క, ప్రభుపాదు కూడా చైతన్య మహాప్రభు యొక్క కోరిక మేరకు ఆయన వెళ్ళాడు అనమాట. కాబట్టి ఏ దేశంలో అయితే హరినామ సంకీర్తనం జరగలేదు అక్కడికి వెళ్ళిపోతారనమాట. వాళ్ళు ఛాలెంజ్ తీసుకుంటారనమాట. వాళ్ళు ఆ ఛాలెంజ్లో ఒకసారి ఆయన అటాక్ కూడా చేశారు, జయప్రతాప స్వామిని అటాక్ చేశారు. ఆయన ఒక రాక్షసుడు అటాక్ కూడా చేశారు అనమాట, ప్రచారం చేస్తూ ఉంటే ఆయన కత్తితో అటాక్ కూడా చేశారు. అయినా కానీ వాళ్ళు వదలదు అనమాట ఈ ప్రచార స్ఫూర్తిని. కాబట్టి ఈ విధంగా అన్ని దేశాల్లో కూడా, ప్రపంచంలో అన్ని దేశాల్లో, ఈవెన్ దక్షిణ భారతదేశంలో మొత్తం అన్ని మందిరాలకు ఇన్స్పిరేషన్ ఆయన, తిరుపతి కూడా ఇన్స్పిరేషన్ ఆయనే, దేవతన్ ప్రభుకి ఆయన ఇన్స్పిరేషన్ ఇచ్చింది జయప్రతాప స్వామి. ఆయనకి ఇన్స్పిరేషన్ ఇచ్చి తిరుపతికి పంపించి రేపతి ప్రభుని ఆయన ఇన్స్పైర్ చేసి ఈ మందిరానికి రావడానికి కూడా కారణము. ఈ విధంగా వాళ్ళ స్ఫూర్తితో 24 గంటలు కృష్ణ చైతన్యంలో ఆచార్యులంతా కూడా సర్వ మానవులకి శుభం చేకూర్చాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఈ రోజు మనం ఏం చేయాలంటే వాళ్ళకి ప్రార్థించాలి. మనకు అంత శక్తి లేదు, బుద్ధి లేదు, అంత డెటర్మినేషన్ లేదు. కాబట్టి వాళ్ళకి ప్రార్థించి మనం ఏం చేయాలి, వాళ్ళ యొక్క డిటర్మినేషన్, వాళ్ళ యొక్క పట్టుదల, వాళ్ళకి శ్రీ చైతన్య మహాప్రభుకి సేవ చేసే దాంట్లో వాళ్ళకి సహాయం చేయడం కోసం మనల్ని కూడా ఒక పరికరంగా ఉపయోగించుకోమని చెప్పి మనం ప్రార్థించాలన్నమాట. మనం వాళ్ళ స్థాయిలో పట్టుదల, ఆ యొక్క శక్తి మనకు లేదనమాట. మనం ప్రార్థించాల్సిందేమి, వాళ్ళ యొక్క చేతిలో ఒక పరికరం కావాలి మనం శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ప్రచారం చేయడంలో. అదే సమయంలో మన సాధన చేయడానికి మనకు శక్తి కావాలి. మనం ఏం చేయాలి, ఈరోజు గురువుకు ప్రార్థించాలి. ఏమని, గురుదేవ్ నా సాధనని, నా యొక్క నియమాలని, నా ప్రతిజ్ఞలను పాటించడానికి శక్తి నువ్వు, అపరాధ భావం తొలగించేదానికి అపరాధ భావం తొలగేటట్లు ఆశీర్వదించు. అదేవిధంగా శ్రీ చైతన్య మహాప్రభు ప్రభుపాద వారికి సేవ చేయడం కోసం నీ చేతిలో పరికరంగా నన్ను మార్చుకోమని చెప్పి ప్రార్థించాలన్నమాట. కాబట్టి ఈరోజు వెరీ వెరీ ఆస్పిషియస్ డే. మనం ఈ విధంగా ప్రార్థించి గురువు కృప ద్వారా మన ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించు. హరే కృష్ణ. ఏదైనా ప్రశ్న ఉంటే అడగచ్చు. మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ చర్చిస్తాం. బ్రహ్మ మన పరంపర, బ్రహ్మ మధ్వ గౌడే సాంప్రదాయం మంది, బ్రహ్మ మధ్వ గౌడే సాంప్రదాయం మంది. అంటే బ్రహ్మదేవుని పూజించారు కాదు, బ్రహ్మదేవుడు విష్ణువుని ఎట్లా పూజించాలని చెప్పి చెప్పారు కాబట్టి ఆ పరంపరలో మనం ఉన్నాం కాబట్టి బ్రహ్మ మధ్వ గౌడే సాంప్రదాయం మంది. ఆయన ఏమనుకున్నాడంటే బ్రహ్మ సాంప్రదాయం అంటే బ్రహ్మను పూజిస్తున్నామేమో, మనం విష్ణువు కదా పూజించేది, బ్రహ్మ అంటున్నారా మీరు అంటున్నారు. బ్రహ్మ ఆచార్యుడు మనకి, మన గురువు, మొదటి గురువు కృష్ణుడు, తర్వాత గురువు ఎవరంటే మనకి బ్రహ్మదేవుడు. మన గురువుని పూజిస్తాం కదా, పూజించమా. ఎందుకు పూజిస్తామంటే కృష్ణుడిని ఎట్లా పూజించాలో అని చెప్తాడు కాబట్టి, అందుకని గురువుని పూజిస్తాం. అట్లా బ్రహ్మను మనం ఎందుకు పూజిస్తున్నాము, ఆయన పేరు ఎందుకు పెట్టుకున్నాం అంటే కృష్ణుని ఎట్లా పూజించాలని మనకు చెప్పాడనమాట. అందుకని బ్రహ్మ మధ్వ గౌడ సంప్రదాయం. జయ గంధరా శ్రీమద్ భగవద్గీతాఖి శిలా ప్రభుపాదకి పరమ పూజ చేపతక స్వామి మహారాజ్ ఆవిర్భవ దినోత్సవం వ్యాస పూజకి శిలా ప్రభుపాదకి గురుదేవికి నితాయ గౌర్ ప్రమనంతి.